అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు రేడియో వెరిటాస్ ఆసియా తెలుగు విభాగం నుండి. ఈ కార్యక్రమం మీకు వినిపిస్తున్నది క్రాంతి స్వరూప్. ముందుగా గురుశ్రీ ఆరిక జోనేష్ గారిచే ఈనాటి ధ్యానాంశాన్ని విందాము.
క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అమృతవాణి రేడియో వెరిటాస్ ప్రేక్షకులారా, వీక్షకులారా, క్రీస్తు నామమున మీకందరికీ శుభాభివందనములు. ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి సువార్త పఠనం మార్కు సువార్త 7వ అధ్యాయం వచనములు 24 నుంచి 30 వరకు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనం ద్వారా యేసు ప్రభు మనందరిని కూడా తెలియజేస్తూ ఉన్నారు, ఒక విశ్వాస జీవితం, ఒక నిండైనటువంటి విశ్వాస జీవితం మనం ఎలా జీవించాలి అనేటటువంటి సందేశం ఈనాటి సువార్త పఠనం ద్వారా క్రీస్తు మనకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ ప్రజలారా, ఒక గ్రీసు దేశీయురాలు సిరో ఫెనీషియాలో పుట్టినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభుని గురించి విన్నది, ఆలకించింది, ఎవరో చెబితే విన్నది, వెంటనే విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తూ ఉన్నది, అడుగుతూ ఉన్నది. అపవిత్రాత్మంతో నిండినటువంటి యొక్క చిన్న పాపను, స్వస్థతను ప్రసాదించండి అని ప్రార్థిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దైవ ప్రజలారా, ఈమె ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా క్రీస్తుని విశ్వసించి క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క దైవత్వాన్ని గుర్తించి వెంటనే స్వస్థత కోసం ఎదురుచూస్తూ ఉన్నది. ప్రియ దైవ ప్రజలారా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క ఆత్మ బలము కావాలని ఆశపడుతూ ఉంటారు, తపిస్తూ ఉంటారు. మరి ఈనాటి సువార్త పఠనం ద్వారా మనము కూడా ఒక విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని ఎలా జీవించాలి, విశ్వాసంతో నిండినటువంటి యొక్క జీవితం ద్వారా మనం ఏ విధంగా దేవునికి దగ్గరగా జీవించగలము అనేటటువంటి యొక్క అంశాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ దైవ ప్రజలారా, కాబట్టి ఈ యొక్క గ్రీసు దేశీయురాలు వలె మనమందరం కూడా క్రీస్తు యొక్క పాదం చెందుకు సమీపించి ప్రార్థించాలి, ప్రాధేయపడాలి. ఎందుకంటే మనమందరం కూడా ఈ యొక్క జీవితంలో, ఈ యొక్క లోకంలో ఎన్నెన్నో అవసరాలుంటాయి. ఆ యొక్క అవసరాలను మనము పొందాలి అంటే క్రీస్తే మనకు మార్గము. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, మరి ఆ యొక్క స్త్రీ ఆమె కోరుకున్నటువంటి ఆ యొక్క వరాన్ని పొందింది. అదేవిధంగా సంతోషంతో, ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. ప్రియ దైవ ప్రజలారా, యేసు ప్రభు యొక్క స్వస్థతను పొందింది, యేసు ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందింది. కాబట్టే యేసు ప్రభు అంటూ ఉన్నారు ఆ యొక్క స్త్రీతో, నీ సమాధానము మెచ్చదగినది, నీ కుమార్తె స్వస్థత పొందినది, ఇక నీవు పోయి రమ్ము. అవును ప్రియ దైవ ప్రజలారా, ఇటువంటి వాక్యాన్ని మనమందరం కూడా యేసు ప్రభు యొక్క నోటి నుండి వినాలి. మనం ప్రతిరోజు దివ్య బలి పూజకు వెళ్తూ ఉన్నప్పుడు ఏదో విధంగా దేవుడు మనందరిని కూడా దీవిస్తూ ఉన్నాడు. తన యొక్క పవిత్ర శరీర రక్తములతో మనందరిని కూడా ఇస్తూ ఇచ్చి మరి మన యొక్క జీవితాన్ని ధన్యం చేస్తూ ఉన్నారు, ఆత్మ బలాన్ని పొందుతూ ఉన్నాం. కాబట్టి ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి సువార్త పఠనం ద్వారా మనమందరం కూడా ఒకసారి ధ్యానించుకుందాం. నిజంగా నేను ఒక నిండైనటువంటి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నానా లేదా అని.
గురుశ్రీ ఆరిక జ్ఞానేశ్ గారి ధ్యానాంశాన్ని మనము విన్నాము. ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం. విశాఖపట్నం అతిమేత్రాసనం మహారాణిపేట విచార్ నుండి శ్రీమతి రోహిణి గారిచే అమృతవాక్ను విందాము.
అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పశ్చాత్తాపము గురించి తెలుసుకుందాం. ఒకరోజు తండ్రిదేవుడు పరలోకరాజ్యములో తన దూతల సమూహములో ముగ్గురిని ఎంపిక చేసి భూలోకానికి వెళ్లి ఒక మూడు విలువైన వస్తువులను, విలువైన వాటిని తీసుకురమ్మని పంపిస్తారు. అలా పంపించినప్పుడు ముగ్గురు దేవదూతలు కూడా భూలోకమంతా సంచరిస్తారు. అలా సంచరిస్తూ ఒక దేవదూత అప్పుడే పుట్టినటువంటి ఒక పసి బిడ్డని యొక్క హృదయాన్ని, ఇది పాప మలినము అంటలేని ఎంతో పవిత్రమైనది అని తలంచి ఆ హృదయాన్ని తీసుకెళ్తారు. మరొక దేవదూత మరలా అలా సంచరిస్తూ ఒక పునీతిని హృదయాన్ని తీసుకెళ్తారు. మరొక దేవదూత సంచరిస్తూ అలా ఒక దేవాలయము ప్రాంగణం బయట తన పాపాల కొరకు పశ్చాత్తాప పడుతున్నటువంటి ఒక పాపాత్ముని పూర్ణ మనస్సుతో, నిండు మనస్సుతో దుఃఖిస్తూ తన పాపాలను మన్నించమని దేవుణ్ణి వేడుకుంటున్నటువంటి, మారు మనస్సు కొరకు వేడుకుంటున్న ఆ యొక్క పాపాత్ముని యొక్క కన్నీరుని ఆ దేవదూత తన దోసిళ్లలో పట్టి తీసుకెళ్తారు. ముగ్గురు దేవదూతలు కూడా తండ్రి వద్దకు వెళ్తారు. తండ్రి అడుగుతారు, మీరేం తెచ్చారో నాకు ఒకసారి చూపించండి అని. అప్పుడు ముగ్గురు దేవదూతలు వారు తెచ్చిన విలువైన వాటిని చూపిస్తారు. అప్పుడు మూడు విలువైన వాటిని తండ్రి దేవుడు పరీక్షించి చెప్తారు, ఈ మూడింటిలో అత్యంత విలువైనది ఆ మూడవ దేవదూత తెచ్చిన ఆ పాపి కన్నీరు అని చెప్తారు. ఇది ఒక కల్పితమైన కథ అయినప్పటికీ కూడా ఇందులో ఎంతో వాస్తవం ఉంది. ఈ ప్రపంచమంతటిలో కూడా దేవుడు ఇష్టపడేది పశ్చాత్తాప హృదయముతో మారు మనస్సు పొంది దేవుని యొక్క కృప కొరకు ఎంతో ఆతృతగా దేవుడు తన పాపాలను ఎప్పుడు మన్నిస్తారా అని ఎదురు చూస్తూ ఉండే ఆ పాపి యొక్క కన్నీరు దేవుని సన్నిధిలో ఎంతో విలువైనదిగా పరిగణింపబడుతుంది. అదేవిధంగా కీర్తనకారుడు అంటాడు, దేవా నా పాపముల పట్ల నీ మోమును పక్కకు తిప్పుకొనుము. నా పాతకములనెల్లా తుడిచివేయుము. నాలో నిర్మల హృదయమును సుజింపు, నూతనమును స్థిరమైన మనస్సును నెలకొల్పుము. అంటే ఆ పశ్చాత్తాపము, మనం ఎప్పుడైతే పాపం చేస్తామో దేవునికి దూరమవుతాం, అప్పుడు వెంటనే భక్తుడు దావీదు తన పాపను ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడతాడు. దావీదు జీవితములో చేసిన చాలా పెద్ద తప్పు బెత్షెబాతో పాపం చేయడు. తను మహారాజు అయినప్పటికీ కూడా ఒక పాపము తన దేవుని కృపకు దూరముగా వెళ్లిపోయేలా చేస్తుంది. నాతాను ప్రవక్త ద్వారా దావీదు హెచ్చరింపబడతాడు. హెచ్చరింపునప్పుడు దావీదు మహారాజు, ఆనాటి రాజరిక సాంప్రదాయం ప్రకారము రాజుకు అనేక మంది భార్యలుంటారు, రాజుకు అనేక మంది పత్నులుంటారు, అనేక మంది ఉపపత్నులుంటారు. ఇంతమంది ఉన్నప్పుడు తను ఒక స్త్రీని కామిస్తారు. కానీ నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు దావీదు మహారాజు తన పాపాన్ని ఒప్పుకుంటారు. ఒక రాజుగా నేను చేసింది సరి అయినదే అని తను సమర్థించుకోలేదు. తరువాత తను చాలా వేదనతో దేవుని ఎదుట తన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడతాడు. అప్పుడు నాతాను దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ తను పశ్చాత్తాప పడిన విధానము దేవునికి అంగీకారయోగ్యమైనది. దేవుడు దావీదు పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తారు. ఎప్పుడైతే దేవుడు అంగీకరించారో, దేవుని యొక్క అంగీకారాన్ని పొందిన ఆ పశ్చాత్తాపము దావీదుని పాప విముక్తిని చేస్తుంది. కానీ తనకు ఆ పాపం నిమిత్తము దావీదుకి దేవుడు భయంకరమైన శిక్షను విధిస్తారు. కాని దావీదు పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తాడు, దేవా నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము, నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకుము, నీ రక్షణానందము నాలో మరలా దయచేయుము. అంటే తను ప్రార్థించే ఆ ప్రార్థన పాప క్షమాపణను దేవుడు తనకు కలిగించమని తను వేదనతో ప్రార్థించిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. ఈ విధంగా దేవుడు అంగీకరించిన పిదప దావీదు బెత్షెబాలకు పుట్టిన మొదటి బిడ్డ చనిపోయినప్పటికీ రెండవ బిడ్డను మహోన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తారు. సొలొమోను అనే ఒక జ్ఞానవంతుడిని దేవుడు బిడ్డగా ఇస్తారు, ఒక మహారాజుగా వెలుగొందుతాడు. కాని ఇదంతా ఎప్పుడు జరిగింది? దావీదు చేసినటువంటి పాపాన్ని తను దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు, నిండు మనస్సుతో పశ్చాత్తాప పడినప్పుడే. కనుక మనం చేసిన పాపాన్ని మనం ఎప్పుడూ కూడా దేవుని ఎదుట ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి. మరలా జీవితములో ఆ పాపము చేయకుండా మనం జీవించాలి. అప్పుడే మన జీవితము దేవునికి అంగీకారయోగ్యమవుతుంది. మరలా మరొక భక్తుడి కోసం తెలుసుకుందాం. యోబు మహాభక్తుడు, ధర్మాత్ముడు, దోషరహితుడు, దేవుని ఆజ్ఞానుసారము జీవించేవాడు, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే మహాభక్తుడు యోబు. ఇలాంటి యోబు ఏం చేస్తాడంటే, ప్రతిరోజు కూడా తను ఎంత ఐశ్వర్యవంతుడైనప్పటికీ కూడా తన బిడ్డల కొరకు ప్రార్థిస్తాడు. యోబుకి 7 కుమారులు, 3 కుమార్తెలు. ఇంత ఐశ్వర్యము చూడండి, మనకి ఏమీ లేనప్పుడు దేవుణ్ణి ప్రార్థించడం కాదు, అన్నీ ఉన్నప్పుడు, సకల సౌఖ్యాలు ఉన్నప్పుడు దేవుని ఎదుట మోకరించి ప్రార్థించడం అనేది ఎంతో ఉత్తమమైనది. అలా యోబు దేవుని ఎదుట తన కుమారుల నిమిత్తము, కుమార్తెల నిమిత్తము ప్రతిరోజు కూడా వేకువనే లేచి దేవుని స్తుతించిన తరువాత, వారు పొరపాటున ఏవైనా దేవునికి ఇష్టము లేని కార్యము చేస్తారేమో, దేవునికి అమంగళకరమైనది ఏమైనా చేస్తారేమో అని చెప్పి ముందుగానే పాప ప్రాయశ్చిత్త బలిని అర్పిస్తాడంట. మనము బిడ్డలకు అనేక వస్తువులు కొనిస్తాం, అనేక సౌఖ్యాలను కొనిస్తాం, సమస్తము కూడా బిడ్డల కొరకు మనం ఇవ్వడానికి రెడీగా ఉంటాం, దైవ మార్గములో కూడా పెంచుతాం. కానీ యోబులాగా వారి పాపాల కొరకు అంటే వారు పాపము తప్పు చేసిన తరువాత మనము వారిని దండిస్తాం. కానీ యోబు ఎంత గొప్ప భక్తుడో చూడండి. యోబు తాను తన బిడ్డలు పాపము చేస్తారేమో అని ముందుగానే తలంచి ముందుగానే ఆలోచించి ప్రాయశ్చిత బలిని దేవుడికి సమర్పిస్తారంట. అంటే అంత గొప్ప భక్తుడు, పశ్చాత్తాపం యొక్క విలువ తెలిసినవాడు. దేవునికి తను యోబు భక్తుడు తన ప్రార్థనలో చెప్తూ ఉంటాడు, దేవా కుడి ఎడమలైన కుడి ఎడమల బెత్తెడైనను నా పాదములు తొట్రిల్లకుండా చేయు తండ్రి. నీ వెలుగు మార్గములో నీ సత్య మార్గములో నేను జీవించేలాగున చేయు తండ్రి అని యోబు మహాశయుడు నిరంతరము ప్రార్థిస్తూ ఉంటాడంట. అంటే ఆయన మనస్సు నిండా కూడాను దేవుని పట్ల భక్తి ప్రేమ దేవుని యొక్క కరుణకు నేను నోచుకోవాలి అనే ఆతృత ఆయన జీవితంలో కనిపిస్తుంది. నిరంతరము చేసిన పాపాలకు అసలు యోబు పాపం చేయడంట, చాలా పవిత్రంగా జీవిస్తాడు. అయినా సరే ఒక చిన్న ఆలోచన రూపములో లేదు అంటే ఒక చిన్న కార్యం రూపములో పొరపాటున చేస్తానేమో, తాను చెయ్యడమే కాదు తన బిడ్డలు చేస్తారేమో ముందుగానే ఆలోచించి పశ్చాత్తాప బలిని అర్పిస్తారు. అంటే పాప పశ్చాత్తాపానికి అంతటి విలువ ఉంది. అదేవిధంగా నూతన వేదంకి వస్తే పశ్చాత్తాప పడిన అనేక మంది దేవుడు కరుణిస్తారు. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క కరుణ మనలను చేరడానికి ఏది అడ్డంగా ఉంది అంటే మన పాపాలే. కనుక ఆ పాపాల కొరకు మనం పశ్చాత్తాప పడాలి. ఏ విధంగా దేవుని ఎదుట మన పాపాలను ఒప్పుకోవాలి. దేవుని కరుణ మన మీదకి రావాలి అంటే అడ్డుగా ఉన్న ఆ యొక్క తెర, అదే పాపపు తెరను మనం తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? మన మొరను ఆలింపలేని చెవిటివాడు కాడు మన దేవుడు. మన యొక్క మనకు తన రక్షణను అందించలేని దుర్బలుడు కాదు. ఎందుకు మనకి ఆయన కృప చేరటం లేదు అంటే కేవలం మన పాపాలే. కనుక మన పాపాలను ఒప్పుకొని మనం ప్రాయశ్చిత్తపడాలి. అప్పుడు ఆయన కృప ప్రాతకాల సూర్యుని వలె మన మీద ప్రకాశించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ఇప్పుడు ఒక మధురమైన గీతాన్ని ఆలకించుదాం.
నీ కోసమే వేయి పరలోకమందుండెను మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుపడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ఆమెన్.
ఇది ఈనాటి కార్యక్రమం. తిరిగి మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. మీకోసం మేము ప్రార్థిస్తుంటాము. మా కొరకు మీరు ప్రార్థించండి. మీ క్రాంతి స్వరూప్.